మీరు దేవునిని సిరిని సేవింపలేరు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్రం సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చిండుగా. రవ్వా, మేము దేనిని సేవించుచున్నామో ఈ లోకంలో మేము నాయన పరీక్షించుకొని మేము సేవించవలసిన వాటిని కాకుండా ఇతరమైన దేనినే సేవించుకునుకుంటున్నట్లుగా మా హృదయములను భద్రపరిచి మమ్ములను ప్రభువా మిమ్మలను సేవించు వారినిగా ఎల్లప్పుడూ చేయండి. క్రీస్తునామం అంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనము పై వాక్యమును చూచినప్పుడు దానిలో ఏమని రాయబడినదంటే, మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని వ్రాయబడి ఉన్నది. సేవించుట అంటే దాని అర్థం ఏంటంటే చెప్పినట్లు చేయుట అని అర్థం. ఎవరైతే చెప్పినట్లు చేస్తారో వారిని దాసుడు, సర్వెంట్ అని అంటారు. సర్వెంటు ఎక్కడైతే ఉంటాడో అతనికి ఒక యజమాని ఉంటాడు. అతనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటివి చెప్పేటువంటి అతను, ఏది ఎలా చేయాలో డిక్టేట్ చేసేటువంటి అతను, లేకపోతే ఆర్డర్ చేసేటువంటి అతను ఉంటాడు. అతనినే మనమేమంటామంటే యజమానుడు అని అంటాం. ఇప్పుడు ఈ పైన చెప్పబడినటువంటి వాక్యములో మనకు దేవుడైనా సరే యజమానుడిగా ఉండాలి, లేకపోతే డబ్బైనా సరే ధనమైనా సరే యజమానుడిగా ఉండి ఉండాలి. ఈ రెండు కూడాను మనకు యజమానులుగా ఒకే సమయంలో ఉండనేరవు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అంటే మనం దేవుని యొక్క మాట వినాలని అంటే డబ్బు మాటను వినే విధంగా ఉండకూడదు. లేకపోతే డబ్బు యొక్క మాటను వినే విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క మాటను పక్కన పెట్టే విధంగా ఉంటుంది. ఈ రెండు ఒకే సమయంలో మనము సేవించుట, అవి రెండు మనల్ని డైరెక్ట్ చేసేటువంటి పాసిబిలిటీ ఒకే సమయంలో లేదు అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకు సర్వైవ్ అవ్వాలంటే మనం పనిచేసుకోవాలి. అయితే మనం ఇలాగా పనిచేస్తున్నప్పుడు, అంటే ఉద్యోగం చేస్తున్నా సరే, వ్యాపారం చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఒక సమయంలో మనం దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లయితే మన వ్యాపారంలో కానీ లేకపోతే మనం చేసే పనిలో కానీ డబ్బును బాగా సంపాదించుకొని ఇప్పటికి కావలసినంత మనం సమకూర్చుకొనగలము. అయితే అదే సమయంలో ఏమవుతుందంటే అప్పటి నుండి సంపాదించేటువంటిది ఫ్యూచర్కి మనం నిల్వ చేసేటువంటి విధంగా ఉంటుంది. అంటే రానున్నటువంటి సమయానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకునే విధంగా ఉంటుంది. ఈ పనిని మనం చేయవచ్చు. అయితే ఈ స్టేజ్కి రాగానే ఏం జరుగుతుందంటే మనిషికి కొంత గ్రీడినెస్ పెరుగుతుంది. అంటే యావ అంటారు కదా తెలుగులో, ఆ యావ అనేటువంటిది పెరిగి మనం ఏం చేస్తామంటే డబ్బును కూడబెట్టడం ప్రారంభిస్తాం. ఎలా కూడబెడతామంటే సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదించే మార్గాలు ఏమున్నాయి అని ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటాం. ఈ మార్గాలు ఆలోచించడం ఎప్పుడైతే మనకు ప్రారంభమవుతుందో ఆ సమయం నుండి డబ్బు మన మనసును డిక్టేట్ చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. మనల్ని దారి చూపేటువంటిది, మనల్ని మార్గంలో నడిపించేటువంటిది అప్పటి నుండి డబ్బు అవుతుంది. ఈ సమయంలో మనిషికి హెల్త్ అనేటువంటిది కానీ, మనకున్నటువంటి విశ్వాసాలు కానీ, బేసిక్ నీడ్స్ కానీ, కుటుంబం కానీ, ఇలాంటివి ఏవి కూడాను ప్రయారిటీగా ఉండవు. వీటికన్నా ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం డబ్బు చేత నడిపించబడుతున్నాము, డబ్బును సేవిస్తున్నాము అని చెప్పవచ్చు. ఒక బిలీవర్గా దేవుడు నీ యొక్క జీవితంలో మొట్టమొదటి స్థానమును కోరుకుంటున్నాడు. ఆయనకు స్థానం ఇచ్చిన తర్వాతే మిగిలినటువంటి దేనికైనా సరే నీ జీవితంలో స్థానం ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఎదురవుతుందో ఒక వ్యక్తి జీవితంలో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని స్థానాన్ని డబ్బు తీసుకొని అది నిన్ను నడిపించటం ప్రారంభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నీవు సిరిని సేవిస్తున్నావని చెప్తాం, డబ్బును మాత్రమే సేవిస్తున్నావని చెప్తాం. దేవుని స్థానంలో డబ్బును సేవించుట. దేవుడు మనము ప్రతి ఒక్కరం కూడాను కష్టపడి పనిచేయాలని, డబ్బు సంపాదించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే అది నీ యొక్క యజమాని కావాలని, లేకపోతే అది నిన్ను నడిపించే విధంగా తయారవ్వాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది నువ్వు చెప్పినట్లుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు, కానీ అది చెప్పినట్లుగా నువ్వు నడవాలని ఆశపట్టలే. దేవుడు తాను చెప్పినట్లుగా తన విశ్వాసి నడవాలని చెప్పి ఆశపడుతున్నాడు, కానీ తన విశ్వాసి కోరుకున్న విధంగా అన్ని పనులు చేసుకొని తనకు రెండవ స్థానం ఇవ్వాలని దేవుడు ఆశపట్టలేదు. ఈ విధంగా ఎప్పుడైతే పరిస్థితులు మారినాయో అప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఎంతైనా ఆసనమై ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన యొక్క పొజిషన్ని, దేవునిని, డబ్బును రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే డబ్బు స్థానంలోనే మరి ఒకటి కూడా రావచ్చు. కొందరికి డబ్బు వస్తే మరికొందరికి లోకంలోని ప్లెషర్స్ రావచ్చు. అంటే కొన్ని వ్యసనాలుంటాయి, పొగ త్రాగేటువంటి వ్యసనం కానీ, వైన్ దీనిని తాగేటువంటి ఈ యొక్క వ్యసనం కానీ, లేకపోతే ఇతరమైనటువంటి సెక్షువల్ ప్లెషర్స్ కానీ, ఇవన్నీను దేవుని యొక్క స్థానంలోనికి ఎప్పుడైతే వస్తాయో అదే మిమ్మును నడిపించటం ప్రారంభిస్తూ ఉంటుంది, లీడ్ చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవునికన్నా దానికి నువ్వు బానిసవయ్యావు అని మనం చెప్పవచ్చు. ఈ సమయంలో సిరిని సేవించేటువంటి వారు, అంటే దేవునిని కాక డబ్బును సేవించేటువంటి వారు, వారికి ఉండేటువంటి కొద్ది లక్షణాలు మనం చూద్దాం. చాలా లక్షణాలు మనం చెప్పుకోవచ్చు, కొద్ది లక్షణాలు మనం చూద్దాం. మొదటగా వీరికి డబ్బు మాత్రమే సమస్తం అయి ఉంటుంది. ఉదయము, రాత్రి, పగలు, నిద్ర, ఆహారము ఇలాంటివన్నీ కూడా మర్చిపోయి డబ్బు మాత్రమే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది, డబ్బు మాత్రమే వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళకి కంటెంట్మెంట్ అనేటువంటిది ఉండదు, తృప్తి పడరు. ఎంత వచ్చినా సరే ఇంకా సంపాదించాలని ఆశపడతానే ఉంటారు తప్ప తృప్తి అనేటువంటిది వీళ్ళ జీవితాల్లో ఉండదు. మూడవది, వారి యొక్క గురి ఏమై ఉంటుందంటే అతి తక్కువ టైంలో అతి ఎక్కువ డబ్బు హద్దులు లేకుండా సంపాదించాలని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అన్నీ కూడా డబ్బు ద్వారానే నిర్ణయించబడుతూ ఉంటాయి. ఏదైనా సరే వారి జీవితంలో ఏమి చేసినా సరే దేని పరంగా నిర్ణయిస్తారంటే దాని యొక్క విలువ డబ్బులోకి మార్చుకొని ఆ డబ్బు ఎంత డబ్బు వస్తున్నది అనేటువంటి దాని ఆధారంగానే వారి యొక్క ప్రాధాన్యతల్ని వారి యొక్క జీవితంలో వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను సిరికి బానిసలైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత డబ్బునకే కాకుండా ప్రజలు ఇంకా దేనికి బానిసలు కాగలరు అని మనం ఆలోచించినట్లయితే, పొగ త్రాగటానికి బానిసలు కాగలరు కొంతమంది, కొంతమంది ఈ మద్యపానానికి బానిసలు కాగలరు, కొంతమంది పాలిటిక్స్కి బానిసలు కాగలరు, కొంతమంది పదవులకు బానిసలు కాగలరు, కొంతమంది సినిమాలకు, మాదక ద్రవ్యాలకు, గ్యాంబ్లింగ్కి, సెక్షువల్ సిన్స్కి, ఇలాగ రకరకాలైనటువంటి వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బానిసలు కాగలరు. కొంతమంది దీనిలోనికి వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళతారు, చాలా సంతోషంగా ఉన్నదనుకుంటారు. కొద్ది కొద్దిగా వారు లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క లోతుపాతలు వారు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాని నుండి బయటపడాలనేటువంటి ఆశ ఉంటుంది. వాళ్ళు ఆశిస్తారు బయటకు వెళ్ళిపోవాలి, నేను తప్పైన మార్గంలో వచ్చాను, ఈ మార్గం నుండి వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆశిస్తారు, కానీ దాని నుండి బయటపడటం అనేటువంటిది వాళ్ళకి సాధ్యపడదు. ఇది కొంత లోతుకు వెళ్ళి దానిలో బాగా నష్టమును చూసినటువంటి వారి యొక్క పరిస్థితిగా ఉంటున్నది. కొంతమంది ఈ విశ్వాసులు సహితము దేవుని నుండి తొలగిపోయి వారు వేరొక వాటికి బానిసలు కాగలరు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారే, దేవునికి మొరపెట్టేటువంటి వారే, దేవునికి దినదినము ప్రార్థన చేసేవారే. కొన్నిసార్లు వారు దేవుని నుండి తొలగిపోయి దూరంగా వెళ్ళిన తర్వాత వేరొక వాటికి, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి బానిసలు కాగలరు. ఇలా బానిసలు అవటానికి కారణం ఏంటంటే, మొదటిగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఏకాంత ప్రార్థనను, ప్రభువుతో ఉండేటువంటి ఆ యొక్క పర్సనల్ రిలేషన్ని నెగ్లెక్ట్ చేసుంటారు. తప్పనిసరిగా ఇది జరిగి ఉంటుంది. రెండవది దేవుని యొక్క వాక్యమునందు నిలచి దానిని చదువుతూ దానిని మెడిటేట్ చేయటం అనేటువంటిది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది రెండవది. మూడవది ఈ యొక్క సహవాసములు అనేటువంటి, సహవాసములు అంటే స్నేహితులు, తర్వాత మనం కలిసిమెలిసి తిరిగేటువంటి వారితో సరైనటువంటి సంబంధములు, ఎవరితో కలిసి తిరగాలో, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలో, ఇలాంటి విషయాల్లో కొంత సరైనటువంటి విధంగా నడుచుకోనందువలన వారికి ఈ విధమైనటువంటి పరిస్థితి సంభవించవచ్చు. తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి సంభవించే ముందు కొన్ని మనకి సూచనలు కనపడతాయి. అంటే దేవుని నుండి నువ్వు నెమ్మదిగా తొలగిపోయి వేరొక దానికి బానిసమైపోయే ముందు కొన్ని సూచనలు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ సూచనలు ఎప్పుడైతే మనకు కనపడుతున్నావో అప్పుడే మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది, కాలు వెనుకకు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది, మరలా ప్రభు సన్నిధికి చేరవలసినటువంటి, చక్కబెట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. అవేంటంటే మొట్టమొదటిగా ప్రార్థనహీనత, రెండవది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మూడవది ఏంటంటే దేవునిని ఫాలో అవుతున్నట్టే ఉంటావు అయితే అంతకుముందు సన్నిహితంగా ఫాలో అయినట్లుగాను ఫాలో కావు, దూరదూరంగా ఉండి వెంపడిస్తూ ఉంటావు. ఇది మూడవ నిదర్శనం. ఆ తర్వాత దేవునిని ఎరుగనని చెప్పటం. ఇక అక్కడ నుండి నువ్వు దేనికైనా సరే బానిసువు కాగలవు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పెద్దలైనటువంటి వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు ఇచ్చేటువంటి ప్రార్థన పూర్వకమైనటువంటి సజెషన్స్ని తీసుకోరు. నేను చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని. కొంతమంది దైవజనుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనలు, సలహాలను పక్కన పెట్టేసి వారి యొక్క జీవితంలో నువ్వు వెళ్ళిపోతున్నావు, పడిపోతావు అని చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని పక్కన పెట్టేసి మొండిగా ముందుకే వెళ్ళినందువలన వారి జీవితంలో ఎంతో కీడును వాళ్ళు చవిచూడటం అనేటువంటిది నేను చూశాను. ఆ తర్వాత వాళ్ళు మొరబెట్టుకుంటా వచ్చి, మేమండి ఫలాని దైవజనుడు మాతో చెప్పినప్పుడు, కాషనిచ్చినప్పుడు మేము వినలేదండి, ఇదిగోండి ఈరోజు మేము దానికి బాధ అనుభవిస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు నాతో చాలామంది ఉన్నారు. అదేవిధంగా గర్వం కొంతమందికి, వాళ్ళకి ఏమాత్రం కూడాను హ్యూమిలిటీ అనేటువంటిది ఉండనే ఉండదు. వారికి ఎవరు మాట చెప్పలేరు, సజెషన్ ఇవ్వలేరు, పెద్దవారు ఉండదు, చిన్నవారు ఉండదు, వారికి ఉన్నదంతా కూడాను కేవలం గర్వం మాత్రమే. ఆ గర్వంతో ముందుకు నడుస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే సెల్ఫ్ విల్ అనేటువంటిది ఉంటుంది. ఈ సెల్ఫ్ విల్ అంటే ఇక వాళ్ళు అనుకున్నది చేస్తూ ఉంటారు తప్ప ఇంకా మిగిలింది ఏది కూడా వాళ్ళకి పట్టదు. ఇంకొంతమందికి సెల్ఫ్ రైచియస్నెస్, ఇది ఇంకా అన్నిటికంటే మహాఘోరమైనటువంటిది. ఇది ఈ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి ఎవరు చెప్పినా అర్థం కాదు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారంటే అది కూడా కష్టమే. వాళ్ళకి ఏదో నమ్ముతారు, ఇంకా అదే గుడ్డిగా సమస్తం అదే అనుకొని ఆ ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఈ సింప్టమ్స్ అనేటువంటివి మనకి ఎప్పుడైతే కనపడుతూ ఉంటాయో మనం జాగ్రత్త పడి వెంటనే మన కాలు వెనుకకు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. లూకా సువార్త 14:26 మనం చూసినట్లయితే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, తన యొద్దకు వచ్చేటువంటి వాడు ఎవరినైనాను, మనం చెప్పినటువంటి వీరిలో తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ద్వేషింపం అంటే ప్రేమించకుండా ద్వేషించమని కాదు, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి వీరిలో ఎవరినైనా సరే ఎంచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే దేవునిని మాత్రమే నీవు ఎంచుకుంటానికి రెడీగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నీవు దేవుని యొద్దకు నిజమైనటువంటి శిష్యుడిగా, ఆయన యొక్క విశ్వాసిగా కొనసాగగలుగుతావు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 18:9 మనం చూసినట్లయితే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి అభ్యంతరకరంగా ఉండేటువంటి ఈ యొక్క అవయవములు ఏయన్నా సరే దానిని నీవు తీసివేయటం మంచిది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే నీకు ఆ అభ్యంతరం అనేటువంటి దానివల్ల కలుగుతూ నువ్వు నరకంలోనికి వెళ్ళిపోగలిగినటువంటి పని నీతో చేయిస్తున్నట్లయితే అది ఆ అవయవం నీకు లేకుండా ఉండటమే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. కానీ దానిని పూర్తిగా నరికేసేసి అవతల పారేయమని చెప్పట్లేదు. దీని యొక్క అర్థం ఏంటంటే మనల్ని అభ్యంతరపరిచేటువంటి దానిని దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా దేవునికి మనం లోబడకుండా చేసేటువంటి ఏ అవయవమైనా సరే పిరికివేయటం కూడా అదే బెటర్ అన్నట్లుగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత, దేవునిని ఫాలో అవటంలో మనం ఎంచుకోవలసినటువంటిది దేవుని మాత్రమే మరి ఒకటి కాదు. దానితో పోల్చినట్లయితే దేవునితో పోల్చినట్లయితే ఆ అవయవమును మనను అభ్యంతరపరిచి దాని ద్వారా పాపము చేయించి ఆ విధంగా మనలను నరకమునకు పంపించేటువంటి ఆ యొక్క అవయవమును తీసివేయటం కూడా బెటర్ అన్నట్లుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మార్కు సువార్త 10:17-22 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక వృత్తాంతం రాయబడినది. దేవుని యొద్దకు ఒక యంగ్ రిచ్ రూలర్ వచ్చినట్లుగా అక్కడ చెప్పబడుతున్నది. తనను చూసి క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీవు అంతా బాగానే ఉన్నావు కానీ నీవు నీకున్నటువంటి ధనమును అమ్మి దానిని పేదలకు ఇచ్చేసాయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ విషయమును విన్నటువంటి ఆ యంగ్ రూలర్ ఏం చేశాడంటే మొహము చిన్నబుచ్చుకుని వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని ప్రభువు చెప్పాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆ వచ్చినటువంటి ఆ రిచ్ యంగ్ రూలర్ పట్ల దేవుని యొక్క చిత్తము వేరుగానున్నది. తన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే తను తనకుగా దేవునిని వెంబడించవలెను. దేవుని వెంబడించాలంటే తనకు అడ్డుగా ఉన్నటువంటిది ఏంటంటే తనకున్నటువంటి ధనము. ఆ ధనము ఉండటం వలన దేవుని మీద పూర్తిగా మనసును పెట్టలేకపోతున్నాడు. టాప్ మోస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి అది అడ్డుగా ఉంటుంది కాబట్టి దానిని తీసివేసి దానిని తొలగించుకొని వచ్చి నన్ను వెంబడించు పూర్తిగా ఫుల్ టైంలో అని చెప్పి ప్రభువు చెప్పాడు. అది అతనికి సహించలేదు. ఎందుకంటే తాను డబ్బుని బహుగా ఆశించాడు. అంత డబ్బును ఎవరికో ఇచ్చేయటం అనేటువంటిది ప్రభువును మాత్రమే వెంబడించటతో ఈ రెండు పోల్చి చూసినట్లయితే తనకేమనిపించిందంటే ఆ విధంగా డబ్బును తన డబ్బునంతా వేరే వారికి ఇచ్చడం కంటే దేవునిని వదిలిపెట్టేయటమే బెటర్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా మనలో అనేక మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనము దేవునిని వెంబడించు నిమిత్తమై మనకు అడ్డుగా ఉన్నటువంటిది తొలగించుకోవటానికి మనం ఇష్టపడము. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు కావాలంటారు, అయితే అదే సమయంలో వాళ్ళు అతిగా ఆశపడేటువంటివి, వారు కోరుకునేటువంటివి అవి కూడా వారితో పాటు ఉండాలని అనుకుంటారు. దేవుడు ఆ విధంగా ఆశపెట్టలేదు. తనను వెంబడించేటువంటి వారు అయితే దేవుణ్ణి కోరుకోవాలి, లేకపోతే లోకంలో మరి దేనినైనా ఇష్టం కోరుకునివచ్చు. బలవంతం ఏమీ లేదు, చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు దేనిని ఎంచుకుంటావు అనేటువంటిది నీవే ఎంచుకొని ప్రభువును నువ్వు వెంబడించటం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ రిచ్ యంగ్ రూలర్ విషయమును మనం చదివినప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఒక్కోసారి దేవుని వెంబడించటం అనేటువంటిది కొంతమంది విషయంలో బహు కష్టంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలోని వాటిని దేవునికన్నా మరి ఎక్కువగా చాలా ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని విడిచిపెడతానికి వారికి మనసు ఉండదు. చిన్న చిన్న వాటిని, డబ్బు సంగతి పక్కన పెట్టండి, ఆస్తి అంతటిని అమ్మేయమంటే సరే అది అతను కఠినంగా అనిపించింది. దేవుడు నీతోనూ నాతోనూ చిన్న చిన్న విషయాలు చెప్తూ ఆ చిన్న వాటిని, నువ్వు మాదిరికరంగా లేనటువంటి ఆ యొక్క చిన్న చిన్న వాటిని విడిచిపెట్టి నా ఎదుకు వచ్చి నాకు సాక్షి వయ్యుండు అని చెప్పేటువంటి అంశాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. అయితే వాటిని మనం చేయటానికి ముందుకు రావు. ఇది సరైనటువంటి విషయం కాదు. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ దానినే వెంబడిస్తూ దాని వలన నువ్వు సరైనటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ ఇతరులకు చూపలేకపోతున్నావు అని తెలిసినప్పటికీ, దానిని బట్టి ఇతరులు అభ్యంతరపడుతున్నారు అని నీకు తెలిసినప్పటికీ, నువ్వు అదే విధంగా కొనసాగుతున్నట్లయితే నీ పద్ధతి నువ్వు మార్చుకునవలసి ఉన్నది. దేవునిని వెంబడించటం అనేటువంటిది ఈ యొక్క మార్గంలో కొన్ని తప్పనిసరిగా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. అదేంటంటే సెల్ఫ్ డినయల్ అనేటువంటిది, మనల్ని మనం ఉపేక్షించుకుంటాం అనేటువంటిది ముఖ్యము. రెండవది దేవుని విడువక, అంటే మధ్యలో ఆపేయకుండా ఒకే విధంగా మనము ప్రారంభించినటువంటిది కొనసాగిస్తూ చివరి వరకు వెంటాడటం అనేటువంటిది ముఖ్యము. విశ్వాసం అనేటువంటిది ముఖ్యము. యావ అనేటువంటిది ముఖ్యము. ఆ తర్వాత స్పిరిచువల్ ఆడిట్స్ ఫ్రీక్వెంట్గా చేసుకోవటం అనేటువంటిది మనకి చాలా ముఖ్యము. దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవటం అనేటువంటిది, దాన్ని ప్రతిదినము సరిచూసుకోవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇవన్నీ కూడాను మనం చూసుకుంటూ దేవునితో సంబంధాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే సరే, లేకపోయినట్లయితే కొంతమంది ప్రారంభిస్తారు, చివరి వరకు కొనసాగరు, ఏదో కొంత కాలం సాగుతారు, ఆ మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. కొంతమంది అసలు ప్రారంభించరు. కొంతమంది చివరి వరకు బాగానే వెళతారు, ఆ తర్వాత ఏమవుతారంటే అక్కడ ఏదో తప్పిపోతూ ఉంటారు ఆ సమయంలో. కాబట్టి దేవునిని వెంబడించేటువంటి విషయంలో నువ్వు ఎప్పుడైనా తప్పిపోగలవు, ఎక్కడైనా తప్పిపోగలవు. కాబట్టి నీకు గ్యారంటీ అనేటువంటిది ఏమీ లేదు. చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన చెప్పేటువంటి విషయములను తేటగా గ్రహించుకున్నటువంటి వాళ్ళమే లోబడి విధేయత చూపినప్పుడు మాత్రమే మనం స్థిరంగా ముందుకు సాగగలము. దేవుడి మాటలను మనకు దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమయుడైన ప్రభువా, ఈ సాయంత్రం సమయందు మేము విన్నటువంటి మాటలు మా హృదయంలో ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి. మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మిమ్మల్నైనాను లేకపోతే లోకంలో ఉన్న మరి దేనినైనాను వెంబడించేటువంటి వారంగా ఉంటామని తెలుసుకొని ప్రభువా, మా యొక్క ప్రయారిటీస్, మాకున్నటువంటి నాయన ఆశలు, తలంపులు సమస్తమును మీవిగా ఉంచుకొని మేము ముందుకు సాగేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసులనుగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.